గరుడ పురాణమును మనం ప్రారంభించుకుని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా భైరవుల యొక్క ఉపాసనా విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ భైరవులలో భీషణ భైరవుడి గురించి నిన్న చెప్పాను మీకు. భీషణ భైరవుడు దైత్యుడనే ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. సంహరించి ఆ భయంకరాకారంతో మానవుల కోసం, దేవతల కోసం దేవాలయంలో దేవుడిగా విగ్రహంగా వెలిశాడు. ఇతపూర్వం మీకు చెప్పాను కాబట్టి అక్కడ చెప్పకల్లా. భయంకరాకారం ధరించి దైత్యుడిని ఒక రాక్షసుని సంహరించాడు భైరవుడు. అప్పుడు దేవతలే ఉన్నారు, ఇదే రూపంతో నువ్వు కలియుగాంత వరకు మానవులకి దర్శనమియ్యి అన్నారు. అప్పుడు ఆయన ఆ భీషణ రూపంతో ఒక విగ్రహంగా మారి, స్వయంభూ విగ్రహంగా మారి కొలువయ్యాడు. ఆయన్ని దేవతలంతా విశ్వకర్మ సాయంతో ప్రతిష్ఠించారు, ఒక ఆలయంలో పూజించారు భక్తి శ్రద్ధలతో. అనంతరం శివుడొచ్చి ఈ భీషణ భైరవుణ్ణి పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయన్నాడు. ఎలా పూజించాలి? భీషణ భైరవుడు భయంకరాకారుడు, ఎర్రని నేత్రాలతో పెద్ద పెద్ద కోరలతో ఉంటాడని ఇతర పూర్వం చెప్పాను కనుక నేను ప్రత్యేక చెప్పకల్లా. ఒక విగ్రహం తయారు చేసి పెట్టుకోండి భీషణ భైరవుడిది. ఇనుముతో కానీ, ఇత్తడితో కానీ, రాగితో కానీ, వెండితో కానీ, పంచలోహాలతో కానీ, దేనితోనూ ఒక దానితో మొత్తం మీద ఒక విగ్రహం పెట్టుకోండి తయారు చేయించుకొని. ఒకవేళ విగ్రహం దొరకకపోతే, మీకు చెప్పారుగా కాలభైరవుడి విగ్రహం దొరకకపోతే ఓ చక్కని నల్లని రాయిని, అది కూడా సాలగ్రామం కానీ లేక నర్మదా పాండలింగం కానీ ఇలాంటి రాయి పెట్టుకుని పూజ చేస్తే మరీ మంచిది. ఇలాంటి రాయికి కాస్త గంధము బొట్టు పెట్టి విభూతి పూసి దానిని ఒక పళ్ళెల్లో పెట్టుకుని, మూకుడులో పెట్టుకుని, అది కూడా మట్టి మూకుడు కానీ లేక పంచలోహాల మూకుడు కానీ ఏదో దాంట్లో పెట్టుకుని భీషణ భైరవమావాహయామి స్థాపయామి పూజయామి అనండి. వెంటనే భీషణ భైరవుడు అందులోకి వచ్చి కూర్చుంటాడు. ఇలా భీషణ భైరవుడు అందులోకి వచ్చి కూర్చున్నాక యథాశక్తిగా ధ్యానాది షోడశోపచారాలు చేయండి. భైరవులందరికీ కూడా ఒక్కొక్క శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలన్నీ అక్కర్లేదు మనకి. కాశికాపురాధినాథ కాలభైరవం భజనే అష్టకముందుగా ఆ శ్లోకం చదివేసి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి మొదలైనవన్నీ చదవండి. స్వామివారిని ప్రత్యేకంగా పసుపు నీళ్లతో, కుంకుమ నీళ్లతో అభిషేకించండి. భీషణ భైరవుడికి పసుపు నీరు, కుంకుమ నీరు అంటే చాలా ఇష్టం. ఒక గ్లాసులోకి కానీ, చెంబులోకి కానీ నీళ్లు తీసుకుని అందులో పసుపు కలిపి, తర్వాత కుంకుమ కలిపి ఈ నీళ్లతో ఏకధారగా అభిషేకం చేయండి. మహన్యాసాదులు వచ్చిన వాళ్ళు లేక నమక చమకములు తెలిసిన వాళ్ళు వాటితో అభిషేకించండి. అవేమీ రాకపోతే కేవలం ఓం రురు రురు భీషణ భైరవాయ నమః అనే మంత్రంతో అభిషేకించండి. అభిషేకించిన ఈ నీళ్లు ఇంటి చుట్టూతో ఉన్న ప్రాంగణంలో పోసేస్తే ఇక ఇంట్లోకి దుష్టశక్తులు ఎక్కడొస్తాయండి? కాలభైరవుడు యొక్క అనుగ్రహం ఉంటే దుష్టశక్తులు రమ్మంటే రావు. ఇవన్నీ వ్యర్థమని ఒక మూర్ఖుడి మధ్యకాలంలో చెప్పాట, పూజలొద్దు అవిరేవి ఇవిరేవని. మనకెందుగా గడ్డి పరకలు ఉపన్యాసాలు కానీ, మనం భగవంతుడిని నమ్మాం, మంత్రశాస్త్రాలు నమ్మాం. ఇవి చేయటం పెద్ద ఖర్చుతో కూడింది కాదు, కష్టం కాదు, ఇంట్లో ఉండి అందరూ చేయొచ్చు, చేస్తే ధరిస్తాం మనం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడైన విష్ణువు పూజ చేశాడు, రామచంద్రుడు అర్చనలు చేశాడు, కృష్ణుడు అర్చనలు చేశాడు, అమావాస్యాది తిథులు వస్తే కృష్ణుడు కూడా కురుక్షేత్రం, ప్రభాస క్షేత్రం అక్కడికి వెళ్ళి దాన ధర్మాలు చేశాడు, స్నానాలు చేశాడు, గ్రహణ స్నానాలు. ఏం వాళ్ళకంటే మనం గొప్పవాడు అనుకుంటారా? భగవంతుడైన కృష్ణుడి కంటే మనం గొప్పవాడమా? కాదు. అయినా మన అజ్ఞానం వల్ల ఎవడన్నా నాస్తికుడు ఈ స్నానాలు వద్దు పూజలు వద్దు అంటే ఆ భ్రమలో పడిపోతూ ఉంటాం. ఈ కర్మకాండాలను విడిచిపెట్టిన వాడు నాస్తికుడైపోతాడు. ఈ మానవులకు బలహీనత ఏమిటో తెలుసా? కొద్ది రోజులు అభిషేకం చేసి, కొద్ది రోజులు పురాణం విన్నాక, ఎప్పుడు పురాణాలు వెంటమైనా, ఎప్పుడు ఈ పొద్దున లేచి పూజలు చేయడమేనా, ఎప్పుడు లేకపోతే స్తోత్రాలు చదవడమేనా, ఇంకేదైనా పరమార్థం ఉందా అనిపిస్తుంది. వీటిని విడిచిపెట్టి ఏదో పిచ్చి మార్గంలోకి వెళతాడు. దాంతో అక్కడ బాగుపడ్డు, ఇక్కడ బాగుపడ్డు నాశనం అయిపోతాడు. ఈ మధ్యకాలంలో అలాంటివాడు చాలామంది తయారయ్యారు. వాడొచ్చి పిరమిడ్ అంటాడు, వాడొచ్చేమో పీచేమూట్ అంటాడు, ఒకడొచ్చి కళ్ళు మూసుకుని శ్యాస మీద ధ్యాస్తాలంటాడు. ఇలా ఇవన్నీ కూడా భాగాలనే విషయం మర్చిపోయి అది ఒకటే పట్టుకుంటాడు, దాంతో భ్రష్టుడైపోతాడు అనమాట. ఈ అష్టాంగ యోగ మార్గాలు కానీ, ఈ అర్చనలు కానీ, ఇవన్నీ కూడా భగవంతుడి పొందడానికి అనేక మార్గాలు. ఇవన్నీ ఇందులో ఏది విడిచిపెట్టే వాడు భ్రష్టుడవుతాడు. మన శరీరంలోకి విటమిన్లు వెళ్ళాలి వద్దా? పులుపు, కారము, తీపి ఇవన్నీ కొంచెం 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 ఎంత అవసరం అంతా వెడితేనే శరీరం నిలబడుతుంది. ఇవన్నీ స్థితి దాటిపోయిన పరమాత్మ స్వరూపుడైన మహాయోగికి ఇవక్కర్లా, కానీ ఆ యోగస్థితి రానంత వరకు ఇవన్నీ అవసరమే. కాబట్టి తప్పక మనం ఈ అర్చనాదులు చెయ్యాలి. అందువల్ల పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి వాటిని ఇంటి చుట్టూ పోయండి. ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, వాస్తు దోషాలు అన్నీ శమించిపోతాయి. మహాభయంకరమైన దుష్టశక్తులు తొలగిపోతాయి. మనకున్నటువంటి శత్రువులు మిత్రులు అవుతారు. ఆ తర్వాత భీషణ భైరవుణ్ణి తల్లార్చడం కోసం తెల్లని పువ్వులతో పూజ చేయండి. నందివర్ధనం మల్లె పువ్వుల వంటి పువ్వులతో పూజించండి. ఈ పువ్వులు పూజ అయిపోయాక ఎండిపోయిన పువ్వులు మర్నాడు తీసి వీటిని దొడ్లో ఏదైనా చెట్లో కానీ లేక గోతిలో కానీ వేసేయండి. సాధ్యమైన దొరికి ఇంటి పెరట్లో వాటిని నాటేస్తే ఆ పువ్వులు పాతి పెట్టేస్తే, అంటే ఈ మాలిన్యం అంతా ఇంటి పెరట్లో ఎక్కడో చోట తొక్కన చోట వేస్తే ఆ మాలిన్యం వల్ల మన మనోమాలిన్యం తొలగిపోతుంది. మనస్సులో ఉన్న కుళ్ళు ఊహలు ఆలోచనలు తొలగిపోతాయి. మనకి ఆరోగ్యం లభిస్తుంది. చాలా మంచిదట అది. అసలు పూర్వకాలంలో ఇలాంటి వాటిని పొలాల్లో కలిపేవారు. ఆ పొలాల్లో ఉన్న దోషాలు పోయి పొలాలు బాగా పండేవి, చీడా పీడా లేకుండా ఉండేది, ఇంటికి మంచి పంట వచ్చేది, ఆ పంట తిన్న వాడికి కూడా ఆరోగ్యం వచ్చేది. కాబట్టి భీషణ భైరవుణ్ణి పూజించిన పువ్వులు ఇంటికి పొలానికి ఏదైనా ఎరువుగా వేసేయండి. ఎవరూ తొక్కని చోట వేయండి. ఈరోజు కాలభైరవునకు పులగము నైవేద్యంగా పెట్టండి. పులగం అనగా పెసరపప్పుతో వండిన అన్నం. నెయ్యి, పెసరపప్పు ఇవన్నీ కలిపి బియ్యం ఉడకబెట్టి అన్నం వండుతారు. దాన్ని పులగం అంటారు. భలే ఉంటుంది మంచి రుచిగా. కాస్త ఉప్పు అవి కూడా వేయాలంటే ఉట్టిన నెయ్యి పెసరపప్పు బియ్యం వేసి వండేసి పెట్టేయమన్నారని పెట్టేయకండి. ఎంత కావాలో అంత ఉప్పు అవన్నీ వేయాలి. వేసి పైన కాస్త నెయ్యి వేస్తారనమాట. కొంతమంది దానిపైన బెల్లం పప్పు కూడా పెడతారు. మా చిన్నప్పుడు మా అమ్మగారు మంచి పెసరపప్పు అన్నం ఎత్తటి గిన్నెలో వండి పైన బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదం మాకు పెట్టేది ఎంత రుచిగా ఉండదో. దీన్ని శ్రద్ధౌదనము అంటారు. ఈ అన్నం కాలభైరవుడికి పెట్టి దాన్ని తింటే శరీరంలో తీవ్రంగా ఉన్న ఉష్ణం తగ్గిపోతుంది, వేడి తగ్గిపోతుంది. వేసవకాలంలో ఈ తిన్నటువంటి వాడు ఆరోగ్యం బాగుపడుతుంది. భీషణ భైరవుడు మన కడుపులో ఉన్న భీషణత్వం తొలగిస్తాడు. కడుపులో ఎసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారే గ్యాస్ ట్రబుల్తో, అటువంటి వాళ్ళు చక్కని నెయ్యి అవే పెసరపప్పు వేసినటువంటి అన్నం సరిగ్గా వండి దాని మీద కొంచెం బెల్లం ముక్క వేసి దానిని పరమాత్ముడైన భీషణ భైరవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదం తాము తింటే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ క్రమంగా తగ్గడం మొదలెడుతుంది. ఒక్కరోజులు ఏమి తగ్గవు, ఇవన్నీ పాపాలు కదా. అన్నిటికంటే మానవుడికి కడుపు మంట ఎక్కువ ప్రమాదకరమైనది. కడుపు మంట రెండు రకాలు. తినడం వల్ల కొన్ని కడుపులు మండుతాయి, కొంతమందికి పక్కవాడు బాగుపడితే కడుపు మంట. ఈ రెండు మంటలు ప్రమాదమే. ఈ కడుపు మంట తగ్గాలంటే కాలభైరవ అనుగ్రహం ఉండాలి. ఆ కాలభైరవుడు కూడా భీషణ భైరవుడిగా మారినప్పుడు ఈ కడుపులో ఉన్న ఆమ్లములు, ఉష్ణము మొదలైనటువంటి వాటి వల్ల వచ్చే మంట తొలగిస్తాడు. కొంతమందికి కడుపులో మంచినీళ్ళు పడినా మంట వస్తుందండి, అది చాలా భయంకరమైనది. అలాంటి వాళ్ళు విడిచిపెట్టకుండా 9 అష్టములు లేక 9 బుధవారములు వరుసగా భీషణ భైరవుడిని పూజించి ఈ పెసరపప్పు అన్నం ఉంది దాన్ని నైవేద్యం పెట్టి కొంచెం బెల్లం ముక్క తగిలించి ఇంత ప్రసాదం తినండి. 9 వారాల తర్వాత క్రమక్రమంగా మీ రోగం తగ్గిపోతే అడగండి. కడుపులో ఉన్న మంట తొలగుతుందన్నమాట. భీషణ భైరవుడు ఈ విధంగా కడుపుని బాగు చేస్తాడు. భీషణ భైరవుడి యొక్క కటాక్షం వల్ల పిరికితనం తొలగిపోతుంది. మానవులకి కొంతమందికి పిరికితనం ఎక్కువగా ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది. అన్నిటిలోకి ప్రమాదకరమైనది పిరికితనం. తన నీడను చూసి తానే భయపడతాడు కొంతమంది. కొంతమంది బయటికి వెళ్ళాలంటే భయపడతారు. కొందరికి రోగ భయం, కొందరికి ధనం పోతుందనే భయం, కొందరికి ఏమో ఆరోగ్య భయం, కొంతమందికి ఇంట్లో భార్య భయం, కొందరికి భర్తృ భయం, పిల్లల భయం, ఇలా నిత్యం భయంతో బతికేవాడు భీషణ భైరవుణ్ణి పూజించినట్టే ఇది. అటువంటి వాడికి ఆ పిరికితనం పటాపంచలైపోతుంది. ఈ భీషణ భైరవుడు దైత్యుడని రాక్షసుని చంపిన కథ ఉంది కదా, ఈ కథని తమంత తాము చదువుకున్నటువంటి వాళ్ళకి కుటుంబం అభివృద్ధి అవుతుంది, తగాదాలు తొలగుతాయి. గురువుల ద్వారా విన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. అందుకే నిన్న మీకు ఈ కథ చెప్పారు కదా. ఈ కథని మళ్ళీ ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. భీషణ భైరవ కథ భక్తితో అష్టమి నాడు బుధవారం నాడు విన్నవాడు, పూజ చేసిన రోజు విన్నవాడు అతి భయంకరమైన కుటుంబ సమస్యల నుంచి బయటపడిపోతాడు. చదవడం వినడం ఒక ఎత్తు అయితే ఈ చదివి విన్న తర్వాత మా గురువు గారు ఈ కథ ఇలా చెప్పారు అని ఇతరులకి చెప్పేవాడు ఇంకా ఎక్కువ పుణ్యం పొందుతాడట. చదవడం కంటే వినడం కంటే ఇతరులకు చెప్పడం మరింత పుణ్యం. ఆ చెప్పేటప్పుడు మళ్ళీ గురువుగారు చెప్పారని ఆయన పేరు చెప్పి చెప్పాలి. కొంతమంది వాళ్ళ సొంత మిత్రంతో మేమే చెప్పేసామని చెప్పేస్తారు, అది మరీ ప్రమాదం. ఈ మధ్యన వ్యాసాలు అలాగే ఉంటాయిగా, నేను కష్టపడి వ్యాసం రాస్తే నాకు తెలియకుండా నా పేరు తీసేసి కొంతమంది రాసేస్తున్నారు. ఎంత దారుణం అంటే దసరాల్లో ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసి మా భక్తుల కోసం ఇలా నైవేద్యం ఇవి పెట్టండి అవి ఇవి అని రాశాను. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఆయన కాగితం కింద తన పేరు మీదుగా వ్యాసం కింద ఒక పత్రికలో ప్రకటించేసుకున్నాడు. ఏం చెప్పమంటారు చెప్పండి, ఇలాంటి దుర్మార్గులు ఉంటారు, అలాంటి మహాప్రమాదం. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక వ్యక్తి వ్యాసం ఇతరులకు చెబుతున్నప్పుడు, ఒక వ్యక్తి చెప్పిన కథ చెప్తున్నప్పుడు, ఇదిగో మా గురువుగారు ఈ కథ చెప్పాడు అని ఆ గురువుని తెలుసుకుని ఇతరులకు ఆ కథ వినిపిస్తే దానివల్ల అనేక శుభములు కలుగుతాయన్నమాట. కాబట్టి మీరందరూ కూడా భీషణ భైరవుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి. అవకాశం ఉన్నప్పుడల్లా, రోజు గెలవ చేయలేం కదా, ఏదో అష్టమి బుధవారం వచ్చినప్పుడు చేస్తాం. ఇంకా ఆఖరి భైరవుడు ఒక ఆయన మిగిలాడు మనకి, సంహార భైరవుడు. ఇంతవరకు మనం వరుసగా భైరవులలో ఎవరెవరేవన్నీ ఏ ఏ రకాల రూపాలతో ఉంటారో అవన్నీ చెప్పుకున్నాం మనం. ఇంకా చిట్ట చివరి సంహార భైరవుడి గురించి రేపటి దినం ఇలాగే 5 గంటలకి ప్రత్యక్ష ప్రసారంలో కలుసుకుందాం, అప్పుడు తెలుసుకుందాం. వీటితో పాటు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ ప్రత్యక్ష ప్రసారంలో కొన్ని కొన్ని ప్రత్యేక తిథులు వచ్చినప్పుడు మాత్రం మన గరుడ పురాణంతో పాటుగా ఆ ప్రత్యేక తిథుల యొక్క వివరాలు విశేషాలు అవి కూడా తెలుసుకుందాం. అందరికీ సకల శుభములు కలుగుగాక. హరి ఓం తత్సత్.